ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సచ్చరిత్రము 48వ అధ్యాయం. ఈ అధ్యాయము ప్రారంభించేటప్పుడు ఎవరో హేమాడ్ పంత్ను బాబా గురువా లేక సద్గురువా అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానమిచ్చుటపై సద్గురువు లక్షణాలను హేమాడ్ పంత్ ఇలా వర్ణిస్తున్నారు. సద్గురుని లక్షణాలు: ఎవరు మనకు వేద వేదాంతాలను షట్శాస్త్రాలను బోధించగలరో, ఎవరు చక్రాంకితము చేసెదరో, ఎవరు ఉచ్ఛ్వాస నిశ్వాసాలను బంధించెదరో, ఎవరు బ్రహ్మము గూర్చి అందముగా ఉపన్యసించెదరో, ఎవరు భక్తులకు మంత్రోపదేశము చేసి దానిని పునశ్చరణము చేయమందరో, ఎవరు తమ వాక్శక్తిచే జీవిత పరమావిధిని బోధించగలరు కాని ఎవరు స్వయంగా ఆత్మసాక్షాత్కారము పొందలేరో అట్టివారు సద్గురువులు కారు. ఎవరైతే చక్కని సంభాషణల వల్ల మనకు ఇహపర సుఖములందు విరక్తి కలగచేసేదరో, ఎవరు ఆత్మసాక్షాత్కారమందు మనకు అభిరుచి కలిగేటట్లు చేస్తారో, ఎవరైతే ఆత్మసాక్షాత్కార విషయమున పుస్తక జ్ఞానమే కాక ఆచరణయందు అనుభవం కూడా పొంది ఉన్నారో అట్టివారు సద్గురువులు. ఆత్మసాక్షాత్కారాన్ని స్వయంగా పొందని గురువు దానిని శిష్యులకెట్లు ప్రసాదించగలరు? సద్గురువు స్వప్న సమయమందునూ శిష్యుల నుండి సేవను కాని ప్రతిఫలాన్ని కాని ఆశించరు. దానికి బదులుగా శిష్యులకు సేవ చేయతలచును. తాను గొప్పవాడని తన శిష్యుడు తక్కువవాడని భావించడు. సద్గురువు తన శిష్యుని కొడుకు వలె ప్రేమించుటే కాక తనతో సరిసమానముగా చూసును లేదా పరబ్రహ్మ స్వరూపముగా చూచును. సద్గురుని ముఖ్య లక్షణం ఏమంటే వారు శాంతమునకు ఉనికి పట్టు. వారెన్నడూ చాపల్యము కాని చికాకు కాని చెందరు. తమ పాండిత్యానికి వారు గర్వించరు. ధనవంతులు పేదలు ఘనులు నీచులు వారికి సమానమే. హేమాడ్ పంత్ తన పూర్వజన్మ సుకృతముచే సాయిబాబా వంటి సద్గురువు ఆశీర్వాదాన్ని సహవాసానాన్ని పొందనని తలంచును. బాబా యవ్వనమందు కూడా ధనము కూడబెట్టలేదు. వారికి కుటుంబం కాని స్నేహితులు కాని ఇల్లు కాని ఎట్టి ఆధారం కాని లేకుండా 18 ఏళ్ల వయస్సు నుండి వారి మనస్సును స్వాధీనమందించుకున్నారు. వారు ఒంటరిగా నిర్భయంగా ఉన్నారు. వారెల్లప్పుడూ ఆత్మానుసంధానమందు మునిగి ఉండేవారు. భక్తుల స్వచ్ఛమైన అభిమానాన్ని చూసి వారి మేలు కొరకు ఏవైనా చేయుచుండేవారు. ఈ విధంగా వారు తమ భక్తులపై ఆధారపడి ఉండేవారు. వారు భౌతిక శరీరంతో ఉన్నప్పుడు తమ భక్తులకు ఏ అనుభవములు ఇచ్చుచున్నారో అట్టివి వారు మహాసమాధి చెందిన పిమ్మట కూడా వారిపై ఆధారపడిన భక్తులకు ఇప్పటికీ వసుగుచున్నారు. అందుచే భక్తులు చేయవలసిందేంటంటే భక్తి విశ్వాసాలనే హృదయ దీపాన్ని సరిచేయవలను, ప్రేమ అనే బత్తిని వెలిగించాలి. ఎప్పుడు ఎట్లా చేస్తుందరో అప్పుడు జ్ఞానమనే జ్యోతి అంటే ఆత్మసాక్షాత్కారము వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును. ప్రేమ లేని జ్ఞానము ఉత్తది. అట్టి జ్ఞానము ఎవరికీ అక్కర్లేదు. ప్రేమ లేకపోతే సంతృప్తి ఉండదు. కనుక మనకు అవిచ్ఛిన్నమైన అపరిమిత ప్రేమ ఉండవలను. ప్రేమను మనం ఎలా పొందగలము? ప్రతి వస్తువు దాని ఎదుట ప్రాముఖ్యము లేనియదగను. ప్రేమ అనేది లేకపోతే చదువుట కాని వినుట కాని నేర్చుకోవటం కాని నిష్ఫలములు. ప్రేమ అనేది వికసిస్తే భక్తి, నిర్ద్యామోహము, శాంతి, స్వేచ్ఛలు పూర్తిగా ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చును. దేనిని కూర్చు కాని మిక్కిలి చింతించనిదే దాని ఎందు మనకు ప్రేమ కలగదు. యథార్థమైన కాంక్ష, ఉత్తమమైన భావం ఉన్న చోటని భగవంతుడు తానే సాక్షాత్కరించును. అదే ప్రేమ, అదే మోక్షానికి మార్గం. ఈ అధ్యాయంలో చెప్పవలసిన ముఖ్య కథను పరిశీలించుదాం. స్వచ్ఛమైన మనస్సుతో ఎవరైనా నిజమైన యోగేశ్వరుని వద్దకు పోయి వెళ్లి వారి పాదాలపై పడితే తుట్టతుదకు అతడు రక్షింపబడింది. ఈ విషయము దిగువ కథ వలన విశదపడింది. సేవడే సోలాపూర్ జిల్లా అక్కల్కోట నివాసి సపత్నేకర్ న్యాయ పరీక్షకు చదువుచుందని తోట విద్యార్థి సేవడే అతనితో చేరింది. ఇతర విద్యార్థులు కూడా కుమికూడి తమ పాఠాలేవు, జ్ఞానము సరిగ్గా ఉన్నదా లేదా అని చూసుకుంటున్నారు. ప్రశ్నోత్తరముల వలన సేవడేకు ఏమీ రానట్లు తోచింది. తక్కిన విద్యార్థులు అతనిని వెక్కిరించారు. అతడు పరీక్షకు సరిగ్గా చదవకపోయినను తన యందు సాయిబాబా కృప ఉండుటచే ఉత్తీర్ణుడను అవుతానని చెప్పను. అందుకు సపత్నేకర్ ఆశ్చర్యపడింది. సాయిబాబా ఎవరు, వారిని ఎందుకంత పొగుడుతున్నావు అని అడిగారు. అందువలన సేవడే ఇలా అన్నారు. సిరిడి మసీదులో ఒక ఫకీర్ గలరు. వారు గొప్ప సత్పురుషులు. యోగులు ఇతరులు ఎంతరో ఉన్నను వారు అమోఘమైన వారు. పూర్వజన్మ సుకృతమున్న కాని మనం వారిని దర్శించలేము. నేను పూర్తిగా వారిని నమ్మి ఉన్నాను. వారు పలికేది ఎన్నడూ అసత్యం కానేరదు. నేను పరీక్షలో తప్పక ఉత్తీర్ణుడును అవుతానని వారు నన్ను ఆశీర్వదించి ఉన్నారు. కనుక వారి కృపచే తప్పక చివరి పరీక్ష ఉత్తీర్ణుడే అవుతాను అన్నారు. సపత్నీకర్ తన స్నేహితుని ధైర్యానికి నవ్వెను. తన్ని బాబాను కూడా వెక్కిరించను. సపత్నీకర్ దంపతులు. సపత్నీకర్ న్యాయ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాను. అక్కల్కోటలో వృత్తిని ప్రారంభించి అతడు న్యాయవాది అయ్యాను. 10 సంవత్సరాల పిమ్మట అనగా 1913లో అతనికి గల ఒకే కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయింది. అందువలన అతని మనస్సు వికలమయ్యాను. పండరీపురం, గానకాపురం మొదలగు పుణ్యక్షేత్రాలకు యాత్రార్థము వెళ్లి శాంతి పొందగలనని అనుకున్నాడు. కానీ అతనికి శాంతి లభించలేదు. వేదాంతము చదివాను కానీ అది కూడా సహాయపడలేదు. అంతలో శివడి మాటలు అతనికి బాబాయందుగల భక్తి జ్ఞప్తికి వచ్చాను. కాబట్టి తాను కూడా శిరిడీకి వెళ్లి శ్రీ సాయిని చూడాలి అని అనుకున్నారు. అతడు తన సోదరుడు పండితరావుతో శిరిడీకి వెళ్లారు. దూరం నుండి బాబా దర్శనం చేసి సంతోషించను. గొప్ప భక్తితో బాబా వద్దకు వెళ్లి ఒక టెంకాయను అచ్చటపెట్టి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాను. బయటకు పో అని బాబా అరిచారు. సపత్నీకర్ తల వంచుకుని కొంచెం వెనుకకు జరిగి అచట కూర్చున్నారు. బాబా కటాక్షాన్ని పొందుటకు ఎవరి సలహా అయినా తీసుకున్నటకు యత్నించను. కొందరు బాలాశింపి పేరు చెప్పారు. అతని వద్దకు వెళ్లి సహాయాన్ని కోరను. వారు బాబా ఫోటోలను కొని బాబా వద్దకు మసీదుకు వెళ్లారు. బాలాశింపి ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి అదెవరిగని అడిగాను. దానిని ప్రేమించువారిదని బాబా చెప్తూ సపత్నీకర్ వైపు చూపను. బాబా నవ్వగా అచటి వారందరూ నవ్వారు. బాలా ఆ నవ్వు యొక్క ప్రాముఖ్యం ఏంటని బాబాను అడుగుతూ సపత్నీకరుని దగ్గరకు జరిగి బాబా దర్శనం చేయమని సపత్నీకర్ బాబా పాదాలకు నమస్కరించగా బాబా తిరిగి వెడలిపో అన్నారు. సపత్నీకరికి ఏం చేయాలో తోచకుండను. అన్నదమ్ములిద్దరూ చేతులు జోడించుకుని బాబా ముందు కూర్చున్నారు. మసీదు ఖాళీ చేయమని బాబా సపత్నీకరును ఆజ్ఞాపించారు. ఇద్దరూ విచారముతో నిరాశ చెందారు. బాబా ఆజ్ఞను పాలించవలసి ఉండుటచే సపత్నీకర్ శిరిడి విడవలసి వచ్చింది. ఇంకొకసారి వచ్చినప్పుడైనా దర్శనం ఇవ్వవలనని అతడు బాబాను వేడెను. సపత్నీకర్ భార్య. 1 సంవత్సరం గడిచింది. కానీ అతని మనసు శాంతి పొందలేదు. అతడు గానకాపురం వెళ్లెను కానీ ఆ శాంతి హెచ్చను. విశ్రాంతికై మాఢేగాం వెళ్ళెను. తుదకు కాశీ వెళ్ళుటకు నిశ్చయించుకున్నాను. బయలుదేరుటకు 2 దినాలకు ముందు అతని భార్యకు ఒక స్వప్న దృశ్యం కనపడింది. స్వప్నంలో ఆమె నీళ్ల కొరకు కుండ పట్టుకుని లఖట్షాబాద్కి పోవచుండను. అచ్చట ఒక పకీరు తలకు ఒక గుడ్డ కట్టుకుని ఏప చెట్టు మొదలు కూర్చున్న వారు తన వద్దకు వచ్చి, ఓ అమ్మాయి, అనవసరంగా శ్రమ పడతావెందుకు? నేను స్వచ్ఛజలంతో నీ కుండ నింపుతాను అన్నారు. ఆమె పకీరుకు భయపడి ఉత్తకుండతో వెనక్కి తిరిగిపోయింది. పకీరు ఆమెను వెన్నంటుంది. ఇంతటితో ఆమెకు మెలకువ కలిగి నేత్రాలు తెరిచింది. ఆమె తన కలను భర్తకు చెప్పను. అది ఏ శుభశకనం అనుకుని ఇద్దరూ శిరిడీకి బయలుదేరారు. వారు మసీదు చేరేటప్పటికీ బాబా అక్కడ లేకుండను. వారు లేంగి తోటకు వెళ్లి ఉన్నారు. బాబా తిరిగి వచ్చే వరకు వారు అచ్చటనే ఉన్నారు. ఆమె స్వప్నంలో తాను చూసిన పకీరుకు బాబాకు భేదం ఏమీ లేదని ఆమె చాలా భక్తితో బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి బాబాను చూస్తూ అచ్చటనే కూర్చుని ఆమె అనుకవ చూసి సంతోషించి బాబా తన మామూలు పద్ధతిలో ఒక కథ చెప్పుటకు మొదలెడను. నా చేతులు, పొత్తి, కడుపు, నడుము చాలా రోజుల నుండి నొప్పి పెట్టేది. నేను అనేక ఔషధాలు పుచ్చుకున్నాను కానీ నొప్పులు తగ్గలేదు. కానీ నేను ఇక్కడికి వచ్చాక ఆ నొప్పులన్నీ వెంటనే నిష్క్రమించుటకు ఆశ్చర్యపడ్డాను అన్నారు. పేరు చెప్పనప్పటికీ ఆ వృత్తాంతమంతా సపత్నీకర్ భార్యదే. ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారం త్వరలో తగ్గిపోవటచే ఆమె సంతోషించను. సపత్నీకర్ ముందుగా వెళ్లి దర్శనం చేసుకున్నారు. మరల బాబా బయటకు పోమన్నారు. ఈసారి అతను మిక్కిలి పశ్చాత్తాపడి ఎక్కువ శ్రద్ధతో ఉండను. ఇది బాబాను తాను పూర్వం నిందించి ఎగతాళి చేసిందని, దానికి ప్రతిఫలమని గ్రహించి దాని విరుగుడు కొరకు ప్రయత్నించుచుండెను. బాబాను ఒంటరిగా కలుసుకుని వారికి క్షమాపణ కోరవాలని యత్నించుచుండెను. అలాగే ఉనర్చును. అతడు తన శిరస్సును బాబా పాదాలపై పెట్టను. బాబా తన వరదహస్తాన్ని సపత్నీకర్ తలపై పెట్టను. బాబా కాళ్లు ఒత్తుతూ సపత్నీకర్ అక్కడే కూర్చున్నారు. అంతలో ఒక గొల్ల స్త్రీ వచ్చి బాబా నడుమును పట్టుచుండెను. బాబా ఒక కోమటి గురించి కథ చెప్పదొరంగను. వాని జీవితంలో కష్టాలన్నీ వర్ణించను. అందులో వాని ఒకే కొడుకు మరణించిన సంగతి కూడా చెప్పను. బాబా చెప్పిన కథ తనదే అని సపత్నీకర్ మిక్కిలి ఆశ్చర్యపడింది. బాబాకు తన విషయాలన్నీ తెలియటచి విస్మయం అందను. బాబా సర్వజ్ఞుడని గ్రహించను. అతడు అందరి హృదయములను గ్రహించుడనని ఈ ఆలోచనలు మనస్సును మెదులుచుండగా బాబా ఆ గుల్ల స్త్రీకి చెప్తున్నట్లే నటించి సపత్నీకర్ వైపు చూపించేలా అన్నారు. వీడు తన కొడుకును నేను చంపితినని నిన్ను నిర్ణయిస్తున్నాను. నేను లోకల బిడ్డలను చంపదనా? ఇతడు మసీదుకు వచ్చి ఏడ్చుచున్నాడేలా? అదే బిడ్డను నీ భార్య గర్భంలోకి మరల తెచ్చుదా. ఈ మాటలతో బాబా అతని తలపై హస్తం ఉంచి ఓదార్చి ఇలా అన్నారు. నీ పాదములు ముదుసలవి, పవిత్రమైనవి. ఇక నీ కష్టాలు తీరిపోయాయి. నాయందే నమ్మకముంచుకొని నీ మనోభీష్టములు నెరవేరు. సపత్నీకర్ మైమరిచి బాబా పాదాలను కన్నీటితో తడిపిన తర్వాత తన బసకు వెళ్లింది. సపత్నీకర్ పూజా సామాగ్రి అమర్చుకుని నైవేద్యంతో మసీదుకు భార్యతో వెళ్లి ప్రతిరోజు బాబాకు సమర్పించి వారి వద్ద ప్రసాదం పుచ్చుకుని చుండేవాడు. ప్రజలు మసీదులో గుమికూడి ఉండేవారు. సపత్నీకర్ మాటిమాటికి నమస్కరించేవాడు. ప్రేమ వినయాలతో ఒక్కసారి నమస్కరిస్తే చాలని బాబా చెప్పారు. ఆనాడు రాత్రి సపత్నీకర్ బాబా చావడి ఉత్సవాన్ని చూసింది. అందు బాబా పాండురంగన వలె ప్రకాశించింది. ఆ మరుసటి దినము ఇంటికి వెళ్లేటప్పుడు బాబాకు మొదట 1 రూపాయి దక్షిణ ఇచ్చి తిరిగి అడిగితే 2 రూపాయి లేదనక ఇవ్వవచ్చును సపత్నీకర్ అనుకున్నారు. మసీదుకు వెళ్లి 1 రూపాయి దక్షిణ ఇవ్వగా బాబా ఇంకొక రూపాయి కూడా అడిగారు. బాబా వారిని ఆశీర్వదించి ఇలా అన్నారు, టెంకాయను తీసుకో, నీ భార్య చీరకొంగులో పెట్టి హాయిగా వెళ్ళి, మనస్సునందు ఎట్టి ఆందోళన ఉంచకు. అతడు అలాగే చేశారు. 1 సంవత్సరంలో కొడుకు పుట్టింది. 8 మాసముల శిశువుతో భార్యాభర్తలు సిరిడీకి వచ్చి ఆ శిశువును బాబా పాదాలపై పెట్టి ఇలా అన్నారు, ఓ సాయి, నీ బాకీని ఎలా తీర్చుకోగలమో మాకు తోచకున్నది కనుక నీకు సాష్టాంగ నమస్కారం చేయుచుంటుంది. నిస్సహాయులము అవుటచే మమ్మల్ని ఉద్ధరించవలసింది. ఇక మీదట మేము నీ పాదాలనే ఆశ్రయించడుగాక. అనేక ఆలోచనలు, సంగతులు, స్వప్నావస్థలను, జాగ్రత్తావస్థలను మమ్మల్ని బాధించు. మా మనస్సులను నీ భజన వైపు మరల్చి మమ్మల్ని రక్షింపును. ఆ దంపతులు తమ కుమారునికి మురళీధర్ అని పేరు పెట్టారు. తరువాత భాస్కర్, దినకర్ అనే ఇద్దరు జన్మించారు. బాబా మాటలు వృధాపోవని సపత్నీకర్ దంపతులు గ్రహించారు. అవి అక్షరాలా జరుగునని కూడా నమ్మారు. శ్రీ సాయినాథాయ నమః. 48వ అధ్యాయము సంపూర్ణం. సత్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.